Voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మీకోసం ఆర్జే భార్గవి గారి ప్రేమనమితో కార్యక్రమం April 9, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
Disclaimer: The views, comments and conclusions in the following program, either expressed or implied, are those of the hosts and not necessarily the beliefs of Mind Media. All the material presented by the hosts is warranted by the hosts that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the hosts may express their views, which may be slightly or extremely biased and hence listeners' discretion is advised.
మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా వారు సమర్పించు ప్రియమైన మీతో కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే భార్గవి. రోదసితో మన ప్రేమ కథ ఇప్పటిది కాదు. నక్షత్రాల్లో మనమే ఓ రూపం గీసుకుని పేర్లు పెట్టుకున్నాం. ఆస్ట్రోనాట్ ని అందరికన్నా అభిమాన మనిషిని చేసేసుకున్నాం. రాకెట్ సైన్స్ కి ఎక్కడలేని పెద్ద స్థానం ఇచ్చేసుకున్నాం. చుక్కల పొద్దు, వెన్నెల ముద్దు, ఇలా ప్రతి ప్రేమాన్విత పద్దుని ఆకాశంలోనే రాసేసుకున్నాం. రోదసిని మన ప్రేయసిని చేసేసుకున్నాం. విమానాల్లో తిరగడం ఇప్పుడు పాత ఆశ అయిపోయింది. అంతరిక్ష ప్రయాణం ఇప్పుడు కొత్త దాహంగా మారింది. శాస్త్రీయ ప్రయోగాల కోసమే కాదు, సరదాగా అంతరిక్షం చూసి రావాలి అనేది కొంగొత్త కాంక్ష అయిపోయింది. సరిగ్గా 57 ఏళ్ల క్రితం రోదసిలో మనిషి తొలి ప్రయాణం మొదలైంది. అప్పటి వరకు ఆకాశమే మనకు హద్దు. ఆ తర్వాత అనే విషయం కలలో కూడా సంభవం కాదేమోననే అనుమానాన్ని అంతరిక్షంలోకి విసిరేస్తూ రష్యా మానవాళిని ఓ భారీ ఉన్నత అడుగు వేయించింది. వోస్టాక్ రోదసి కార్యక్రమం ద్వారా యూరీ గగారిన్ 1961 ఏప్రిల్ 12 రోదసిలోకి ప్రవేశించాడు. అప్పటి వరకు మనకు తెలిసింది నీలాకాశమే. కానీ ఆకాశాన్ని దాటి అంతరిక్షం నుంచి భూమిని చూసిన యూరి అన్న మాటలేంటో తెలుసా? భూమి నీలంగా ఉంది. ఎంత అద్భుతం! ఇవే మనిషి రోదసిలో పలికిన తొలి మాటలు. అప్పటి ఫుటేజ్ తో యూరినే కాదు, యావత్ ప్రపంచం రోదసితో ప్రేమలో పడిపోయింది. ఆ ప్రేమ రోజు రోజుకు పెరిగి ఇప్పుడు భూమే కాదు, చంద్రుణ్ణి దాటేసి అంగారక గ్రహంలోనూ ఇల్లు కట్టుకోవాలనే ఇష్టం పెరిగిపోయింది. మార్స్ మీద మానవావాసాల కోసం ఎప్పటి నుంచో కార్యక్రమాలను మొదలుపెట్టేశాయి అంతరిక్ష సంస్థలు. వీటన్నింటికీ స్ఫూర్తినిచ్చింది, నమ్మకాన్ని కలిగించింది ఆ తొలి మానవ సహిత అంతరిక్ష ప్రయాణమే. అంతకుముందు ప్రచ్ఛన్న యుద్ధ కారణంగా అణ్వాయుధాల్ని మోసుకుపోగలిగే భారీ క్షిపణుల్ని తయారు చేసుకున్న రష్యా అమెరికాల దృష్టి రోదసి పరిధికి విస్తరించింది. మొదట కృత్రిమ ఉపగ్రహాలను పంపడమే పెద్ద కలగా ఉండేది. దీన్ని 1957 అక్టోబర్ 4 స్పుత్నిక్ నెరవేర్చింది. స్పేస్ రేస్ లో తొలి అడుగు వేసింది. మనిషి ఎన్ని రోజులు నిరంతరాయంగా రోదసిలో ఇల్లు కట్టుకుని ఉన్నాడు తెలుసా? 17 ఏళ్ల 152 రోజుల పాటు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISS లో ఎవరో ఒకరు ఇలా ఉంటూనే వస్తున్నారు, అసలు ఇలా రోదసిలో ఓ ఇల్లు ఏర్పాటు చేసుకోవాలనే ఊహకు ప్రాణం పోసింది రష్యా అంతరిక్ష కేంద్రం సాల్యూట్. మనిషి నడిపే ఓ అంతరిక్ష ప్రయోగశాల ఇది. ఆ తర్వాత మిర్ విజయవంతంగా సేవలు అందించడంతో ISS కు రూపకల్పన జరిగింది. మనలో చాలా మందికి గుర్తే ఉంటుంది స్కైలాబ్. అది ఎక్కడ కూలుతుందో తెలియక చాలా వినాశనమే జరుగుతుంది అనే ప్రచారంతో మన దేశంలోనూ ఎన్నో విచిత్రాలు చూసాం. ఆ స్కైలాబ్ కూడా సాల్యూట్ లాంటి అంతరిక్ష ప్రయోగశాలే. మన కల్పనా చావ్లా, సునీత విలియమ్స్ రోదసి వాసులే. అంతకుముందు 1984 ఏప్రిల్ 2 రష్యా ఇంటర్ కాస్మోస్ కార్యక్రమంలో భాగంగా మన తొలి వ్యోమగామి రాకేష్ శర్మను సోయిట్ T-11 అంతరిక్ష వాహనం తీసుకెళ్లింది. ఇప్పుడు మనమే సొంతంగా మానవ సహిత అంతరిక్ష యాత్రకు ఏర్పాట్లు చేసుకుంటున్నాం. 2002 వరుసగా 4 ఏళ్ల పాటు ఇస్రో ఈ కార్యక్రమం సాధ్యాసాధ్యాలపై విస్తృత పరిశోధనలే చేసింది. సుమారు 80 శాస్త్రవేత్తలు 2006 నవంబర్లోనే ఈ యాత్రకు సంబంధించి చర్చలు సాగించారు. ఉపగ్రహ వాహక నౌకలైన GSLV MK2 లేదా MK3 ల ద్వారా ఈ అద్భుతాన్ని సాధించవచ్చని అప్పట్లో ప్రకటించారు. కానీ లైఫ్ సపోర్ట్ సిస్టమ్, క్రూ ఎస్కేప్ సిస్టమ్లు వంటి విషయాల్లో కొన్ని నూతన సాంకేతికతల్ని సొంతంగా అభివృద్ధి చేసుకోవాలి. అందుకే భారత మానవ సహిత అంతరిక్ష యాత్ర ఆలస్యమవుతోంది. చంద్రయాన్ విజయవంతం, మంగళయాన్ ప్రాజెక్టు పురోభివృద్ధి వంటి కీలక ముందడుగుల తర్వాత ఈ ప్రాజెక్టుపై ఆశలు పెరిగాయి. అంతకుముందు రష్యా అమెరికాల అంతరిక్ష యాత్రల్లో స్పేస్ క్రూ ఉండేవాళ్ళు, వాహనాన్ని సొంతగా నడిపేవాళ్ళు. 2015 తర్వాత ఆటోనమస్ పైలట్ వ్యవస్థ ఆపరేట్ చేస్తోంది. ఇలాంటి అధునాతన సాంకేతికతల్ని ఇస్రో సొంతంగా అభివృద్ధి చేసుకునే ఆలోచనలో ఉంది. అంతరిక్ష శకానికి తెరతీసిన రష్యాకు అమెరికా పోటీగా మారడంతో అనేక కలల ప్రాజెక్టులు నిజమవుతూ వచ్చాయి. ఇలాంటి కలల్లో అంతరిక్షంలో ఇల్లు కట్టుకోవడం ఒకటి. ఇల్లంటే మన ఇళ్లల్లా కాదు, మనిషి నివసించేందుకు అనుకూలంగా ఉండే ఓ నిర్మాణం. ప్రాముఖ్యత శాస్త్రీయ ప్రయోగాలకే అయినా అసలు అలా అంతరిక్షంలో ఉండగలమా అనే క్యూరియాసిటీనే దీనికి ప్రేరణ. మనం ఇప్పుడు ఎక్కువగా చెప్పుకుంటున్న ఐఎస్ఎస్ కు ముందు రష్యాకు చెందిన మిర్ రోదసిలో మనకు నివాసాన్ని సాధ్యం చేసింది. దాదాపు 10 ఏళ్ల పాటు సేవలందించిన మిర్ తర్వాత అంతర్జాతీయ భాగస్వామ్యంతో ఐఎస్ఎస్ కు రూపకల్పన జరిగింది. ఇప్పుడు రోదసిలోకి వెళ్లే వ్యోమగాములు ఉండాల్సి వస్తే ఇందులోనే చోటు. 2011 వరకు దీని వద్దకు యుఎస్ స్పేస్ షటిల్ అట్లాంటిస్, సోయిజ్ అంతరిక్ష నౌకలు వ్యోమగాముల్ని మోసుకెళ్లేవి. కానీ ఆ తర్వాత అమెరికా అట్లాంటిస్ ని నిలిపివేయడంతో సోయిజ్ మాత్రమే ఇప్పటికీ వ్యోమగాముల్ని ఐఎస్ఎస్ కి చేరుస్తోంది. ఈ కేంద్రంలోని వారు ప్రమాదాల నుంచి బయటపడేందుకు ఓ అంతరిక్ష నౌక అటాచ్ చేసి ఉంది. ఇదంతా శాస్త్ర పరిశోధనలు నిలిచిపోకూడదనే ఉద్దేశంతో అయినా ఇప్పుడు కమర్షియల్ గా అంతరిక్ష ప్రయాణాలు చేయించాలనే తపన పెరిగింది. ఇది వ్యాపారాత్మకము అవడంతో ప్రైవేటు అంతరిక్ష సంస్థలు అంతరిక్ష ప్రయాణాల కోసం ప్రయోగాలు మొదలెట్టాయి. ఈ మధ్య విజయవంతమైన స్పేస్ ఎక్స్ ప్రోగ్రామ్ ఇలాన్ ముస్క్ కలల ప్రాజెక్ట్. అందించిన విజయంతో ఆయన త్వరలో మార్స్ మీదకు మనుషుల్ని తీసుకెళ్లే కమర్షియల్ అంతరిక్ష ప్రయాణాల మీద దృష్టి పెట్టాడు. ఇలాంటి ఆలోచనల్లో వర్జిన్ గ్యాలక్టిక్, బ్లూ ఆరిజిన్ వంటి సంస్థలు ఉన్నాయి. చైనా షెన్జౌ ప్రోగ్రామ్ కూడా అంతరిక్ష యాత్రకు సంబంధించే. జపాన్, యూరోపియన్ యూనియన్, ఇరాన్, మలేషియా, కెనడాకి చెందిన సంస్థలు మనిషిని రోదసిలో మున్ముందుకు నడిపించే ప్రయత్నాల్లో ఉన్నాయి. అమెరికా కమర్షియల్ క్రూ రవాణా కోసం ఓరియన్ వాహక నౌకను అభివృద్ధి చేస్తోంది. 2004 జూన్ 21 అంతరిక్ష యాత్రలో విషయంలో మరో మజిలీ. స్పేస్ షిప్ 1 తొలిసారి ప్రైవేట్ గా రోదసి ప్రయాణికుల్ని ఉపకక్ష్యలోకి తీసుకెళ్లింది. ఇలాంటివి అధిక మొత్తంలో మరో 2-3 ఏళ్లలో మొదలవచ్చు. యావత్ ప్రపంచం కళ్ళప్పగించి చూసిన విషయం చంద్రుడి మీద మనిషి కాలు మోపే దృశ్యం. అప్పుడు పండగ వాతావరణం, బడిపిల్లలు ప్రత్యేక ఉత్తరాలు రాశారు. ఎక్కడ ఓ 4 పెద్దలు చేరినా అదే చర్చ. మానవాళి చరిత్రలోనే అతిపెద్ద ముందడుగగా పేర్కొనే అపోలో 11 మిషన్ విజయవంతమైనప్పుడు చంద్రుణ్ణి తాకి తాకగానే తొలి రోదసి యాత్రికుడు నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అన్న మాట, మనిషికిదో చిన్న అడుగు. రోదసిపై మనిషి ప్రేమ ఎంత ఎక్కువో ఈ చిన్న మాట చెబుతుంది. ఇంకా పెద్ద అడుగులేవో వేసుకుంటూ అంతరిక్ష యాత్ర ఇంకా ముందుకు సాగిపోవాలనే బలమైన కాంక్ష. ఈ మిషన్ ఒకవేళ ఫెయిల్ అయితే మానవాళికి ఏం సందేశం ఇవ్వాలి అనే విషయంలోనూ ముందే ఆలోచించారట. అంటే జయాపజయాలతో సంబంధం లేకుండా మనిషి రోదసి యాత్ర సాగిపోతుందన్నమాట. చంద్రుడి మీద 11 మంది కాలు మోపాక ఓ హోటల్ లాంటిది కట్టాలని భావించారు. ఆ విషయం మీద ఓ కొలిక్కి రాకమునిపి అంగారక గ్రహం మీద దృష్టి సారించారు. 1986 ఈ ఆలోచన కలిగింది. అదే ఏడాది ఛాలెంజర్ ప్రమాదంలో 7 వ్యోమగాములు మరణించారు. ఎప్పుడో దశాబ్దాల క్రితం మార్స్ కు వెళ్లాలనుకున్న అప్పటి సాంకేతికత సాధ్యమయ్యే పరిస్థితులు ఉండేవి కావు. కానీ ఇప్పుడు ఆ కలలు సాకారమయ్యేలా కనిపిస్తున్నాయి. 2030 నాసా అంగారకుడి మీద మనిషి తొలి అడుగు వేయించాలని చూస్తోంది. ఎందుకు గాను తొలి సన్నాహకంగా నాసా ఓ వినూత్నమైన ప్రయోగం చేయబోతోంది. డీప్ స్పేస్ లోకి ఓ అంతరిక్ష వాహనాన్ని పంపి ఓ చిన్న సైజు ఉల్కను సేకరించి తిరుగు ప్రయాణంలో వెనక్కి తీసుకురావాలనుకుంటోంది. ఇది విజయవంతమైతే మానవ సహిత అంగారక యాత్రకు తొలి అడుగు పడినట్టే. తెచ్చిన ఆ ఉల్కను చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశపెట్టి ఓరియన్ అంతరిక్ష నౌకలోని వ్యోమగాముల ద్వారా దాన్ని పరిశోధించాలనే ఈ ప్రాజెక్ట్ మార్స్ ప్రాజెక్టులకు నకలే. తొలిసారి సోలార్ ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ వ్యవస్థ ద్వారా నడిచే ఆ ప్రాజెక్ట్ భవిష్యత్తు సుదూర రోదసి యాత్రలకు మార్గం చూపనుంది. ఇంధన విషయంలో అడ్డంకులు కొన్నైతే ప్యాసింజర్ కెపాసిటీది మరో సమస్య. ఇప్పటి వరకు 10 తక్కువ మందినే రోదసి యాత్రకు తీసుకెళ్లే సాంకేతికత అభివృద్ధి చెందింది. ఐఎస్ఎస్ లోను 6 వ్యోమగాములు 6 చొప్పున గడుపుతుంటారు. ఈ సంఖ్యను పెంచేందుకు ప్రైవేటు అంతరిక్ష సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. స్పేస్ లైనర్ పేరిట ఓ తరహా భారీ ప్రయాణాలే చేయించే లక్ష్యాలు వాటికున్నాయి. అంటే రాబోయే 1-2 దశాబ్దాల్లోనే రోదసి యాత్రల్లో భారీ ప్రయోగాలే జరగనున్నాయి. కృత్రిమ మేధ, ఆండ్రాయిడ్ రోబో టెక్నాలజీల సాయంతో మరింత ముందుకు వెళ్లే అవకాశాలు మెరుగుపడుతున్నాయి. స్టార్ వార్స్, అవతార్ లాంటి సైఫై చిత్రాల్లో అంతరిక్ష యాత్రను నడిచేందుకు చాలా కాలమే పట్టేట్టు ఉన్నా ఊహించని రీతిలో శాస్త్ర సాంకేతిక రంగాల్లో వస్తున్న మార్పులు కొత్త ఆశల్ని ఆలోచనల్ని రేకెత్తిస్తున్నాయి. ఇంకొంత డీప్ స్పేస్ లోకి మనిషి వెళ్ళగలిగేందుకు సాంకేతికత అందుబాటులోకి రానుంది. అంటే మరింత డీప్ గా రోదసితో ప్రేమలో పడిపోబోతున్నామన్నమాట. అంతరిక్షంలోకి వెళ్తున్నాం సరే, కానీ ఎక్కడ నుంచి అనే చాలా మందికి ఓ ప్రశ్న ఉండొచ్చు. ఉపగ్రహాలైతే చాలా దేశాలు తమ ప్రాంతం నుంచి పంపిస్తూ ఉంటాయి, కానీ వ్యోమగాముల్ని ప్రస్తుతం భూమి నుంచి పంపేందుకు 2 కేంద్రాలు ఉన్నాయి. ఒకటి రష్యా సోయేజ్ ప్రోగ్రామ్, 2 చైనా షెన్జౌ ప్రోగ్రామ్లకు చెందిన లాంచ్ సెంటర్లు. బైకనూర్ లోని కాస్మోడ్రోమ్ సోయేజ్ లాంచ్ వెహికల్ 1967 నుంచి పనిచేస్తుంది. 2016 వరకు అది 129 ప్రయాణాలు చేయించింది. జీక్వాన్ సాటిలైట్ లాంచ్ సెంటర్ లోని లాంగ్ మార్చ్ లాంచ్ వెహికల్ 2003 నుంచి పనిచేస్తుంది. ఇది 5 ప్రయాణాలు చేయించింది. అమెరికా కెనడీ స్పేస్ సెంటర్ నుంచి వ్యోమగాముల్ని పంపేది. అంతరిక్షంలో కట్టుకున్న ఐఎస్ఎస్ 409 కిలోమీటర్ల ఎత్తున ఉన్న మరో స్టేషన్ కిందే లెక్క. కొన్ని సంస్థలు చంద్రుడి మీద స్పేస్ సెంటర్లను ఏర్పాటు చేసి అక్కడి నుంచి అంగారకుడు ఇతర గ్రహాలకు మానవ సహిత అంతరిక్ష యాత్రలు చేపట్టాలనే ఆలోచనలు చేస్తున్నాయి. అంతరిక్షంలోకి వెళ్లిన తొలి మహిళా వ్యోమగామి సోవియట్ కి చెందిన వాలెంటినా తెలుసుకోవా. 1963 జూన్ 16 వోస్టాక్ 6 ఆమె రోదసి ప్రయాణం చేసొచ్చారు. ఆమె 70 పాటు అంతరిక్షంలో ఉన్నారు. 48 భూమిని చుట్టొచ్చారు. యూరీ గగారిన్ మొత్తం 108 అంతరిక్షంలో గడిపి భూమి చుట్టూత ప్రదక్షిణ చేశాడు. అమెరికాకు చెందిన మెర్క్యూరీ, జెమినీ కార్యక్రమాలు మనిషిని రోదసిలోకి పంపడమే అయితే అపోలో కార్యక్రమం ఏకంగా చంద్రుడి మీద మనిషి పాదం మోపాలనే గొప్ప స్వప్నాన్ని నిజం చేసింది. అంతరిక్షంలో తొలి స్పేస్ వాక్ చేసింది సోవియట్ కి చెందిన అలెక్సీ లియోనోవ్. 1965 మార్చి 18 ఆయన ఈ ఫీట్ చేస్తే ఆ తర్వాత 3 అమెరికాకు చెందిన ఎడ్ వైట్ మరో స్పేస్ వాక్ తో సంచలనం నమోదు చేశాడు. చంద్రుడి మీద కాలు మోపక ముందు చంద్రుని కక్ష్యలోకి వెళ్లి ప్రదక్షిణ చేసొచ్చిన వాళ్ళు అపోలో 8 వ్యోమగాములు ఫ్రాంక్ బోర్మన్, జిమ్ లోవెల్, బిల్ ఆండర్స్. జాన్ గ్లెన్ అనే వ్యోమగామి 77 వయసులో డిస్కవరీ స్పేస్ షటిల్ లో రోదసి యాత్ర చేసొచ్చాడు. డెన్నిస్ టిటో తొలి అంతరిక్ష పర్యాటకుడిగా పేరు దక్కించుకున్నాడు. 2001 ఏప్రిల్ 28 రష్యా అంతరిక్ష నౌక ద్వారా ఐఎస్ఎస్ లోకి అడుగు పెట్టాడు. 135 అంతరిక్ష యాత్రల తర్వాత స్పేస్ షటిల్ కార్యక్రమాన్ని ముగించింది అమెరికా. అంతరిక్షంలో అత్యధిక కాలం ఉన్న వ్యక్తిగా సెర్గీ క్రికల్యోవ్ రికార్డులకు ఎక్కారు. ఆయన 803 రోజుల 9 గంటల 39 నిమిషాలు అంతరిక్షంలో ఉన్నారు. 2010 వరకు లెక్కల ప్రకారం సుమారు 38 దేశాలకు చెందిన వ్యోమగాములు అంతరిక్షంలో రష్యా, అమెరికా, చైనా స్పేస్ క్రాఫ్ట్ల ద్వారా అడుగు పెట్టారు. ఈ మధ్యే స్పేస్ ఎక్స్ అంతరిక్షంలోకి ఓ డమ్మీతో పాటు టెస్లా కారుని ప్రవేశపెట్టింది. 2015 లెక్కల ప్రకారం 22 క్రూ మెంబర్లు వివిధ అంతరిక్ష ప్రమాదాల్లో మృతి చెందారు. మరో 100 టెస్టింగ్ స్పేస్ ఫ్లైట్ సందర్భాల్లో ప్రమాదాలు పడ్డట్టు చనిపోవడం జరిగిందన్నమాట. భూమి మీద ఉండే పరిస్థితులకు తగ్గట్టు పరిణామం చెందిన మనం అంతరిక్షంలో ఏళ్ల తరబడి ఉండేందుకు కుదురుతుందా అనే విషయాన్ని ఎప్పటికప్పుడు పరీక్షిస్తూనే ఉంటారు. వీటిల్లో నెగ్గితేనే రోదసిలో మరింత ముందుకు వెళ్ళగలిగేది. వ్యోమగాముల స్పేస్ సూట్ల తయారీ మొదలు ఏళ్ల ప్రయాణానికి తగ్గట్టు కృత్రిమ నిద్రాపేటికల వరకు అన్నింటికీ ఈ విషయమే కారణం. అంతరిక్షంలో చాలా కాలం ఉండి ఇటీవలే భూమి మీదకు తిరిగి వచ్చిన అమెరికన్ వ్యోమగామికి అతడి కవల సోదరికి మధ్య డిఎన్ఏలో ఏదో తేడా వచ్చిందని వార్తలు వచ్చాయి. ఆ స్థాయిలో రోదసి మనపై ప్రభావం చూపుతుంది. విపరీతమైన రేడియేషన్ గురుత్వలేమి ప్రభావాల్ని తట్టుకునే విధంగా రక్షణ ఏర్పాట్లు చేస్తుంటారు. కృత్రిమ వాతావరణాన్ని సృష్టిస్తారు. గాలి నీరు అందుబాటు విషయంలో చాలా పెద్ద వ్యవస్థ పనిచేస్తూ ఉంటుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఎముకల తరుగుదల, కంటి చూపు లోపాలు వ్యోమగాములకు తప్పవు. మెదడులోనూ మార్పులు కలుగుతున్నాయని ఈ మధ్యే వ్యోమగాములకు చేసిన వైద్య పరీక్షల్లో తేలింది. అంతరిక్షంలో ఒంటరిగా ఉన్నామనే భావన మానసిక సమస్యల్ని కలిగిస్తుంది. ఏదైనా ప్రమాదం జరిగితే తప్పించుకుని వెంటనే భూమి మీదకు చేరిపోయే అవకాశం లేకపోవడం వ్యోమగాముల్లో ఒత్తిడిని పెంచే అంశం. ప్రియమైన మీతో తీసుకుందాం ఒక షార్ట్ బ్రేక్. వింటూనే ఉండండి మై అండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
నమస్కారం, నేను మీ కీరవాణి. మీరు వింటున్నారు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మా ప్రియమైన మై అండ్ మీడియా శ్రోతలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీ ఆర్జే భార్గవి. వీలైతే సీతారాముల కళ్యాణం చూసి పానకం వడపప్పు స్వీకరించి శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వాముల కటాక్షంతో పాటు ఆయురారోగ్య ఐశ్వర్యాలను పొందండి.
ప్రేమజవరాల మనియే ములే ఈ కవి తీరి తావి లీలా మన ప్రేమకి దురే దిలే దేశకి ఈ నాటి జీతాయి కల కాదో ఈ నిజమోయి ఈ నాటి జీతాయి
మైన్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం. మీరు వింటున్నారు ప్రియమైన మీతో మ్యార్జే భార్గవితో. మాట ఇచ్చిన వాళ్ళు చనిపోయి ఉండొచ్చు కానీ ఇచ్చిన మాట బతికే ఉంటుంది కదా. అస్లాం ఖాన్జీ, బాహుబలి చిత్రంలో వాగ్దానం గురించి కట్టప్ప మాటలివి. తరాలు మారినా ఇలా మాట నిలుపుకునే మనుషులు మన చుట్టూ ఉన్నారండి, నమ్మశక్యంగా లేదా? కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం గంజహళ్ళి ఎమ్మిగనూరు మండలం కడిమెట్ల గ్రామాల వారు పూర్వీకులు ఇచ్చిన మాటకు ఇప్పటికీ కూడా కట్టుబడి ఉన్నారు. తాత ముత్తాతలు చెప్పిన మాటను తూచా తప్పకుండా పాటిస్తూ నేటికి ఈ రెండు ఊర్లు పాలు అమ్మని పల్లెలుగా కొనసాగుతున్నాయి. ఎవరికైనా అవసరమైతే ఉచితంగా ఇస్తారు తప్ప విక్రయించరు. మనకు మనంగా తీసుకున్న నిర్ణయాలు అమలు చేయడమే కొద్ది రోజుల తర్వాత ఎంతో కష్టంగా మారుతుంది. వరుస కరవులు, సాగు సాగని ప్రతికూల పరిస్థితులున్న ఈ ప్రాంతంలో చుట్టుపక్కల గ్రామాల్లో రైతులు పాడినే ప్రధాన జీవనాధారంగా మార్చుకున్నారు. ఇలాంటి కష్టాల్లోనూ వెరవకుండా వారు మాత్రం పెద్దలు చెప్పిన మాట మరవకుండా సాగుతున్నారు. గంజహళ్ళిలో కొన్ని శతాబ్దాల క్రితం మహాత్మా బడే సాహెబ్ తాత అనే ఆధ్యాత్మికవేత్త ఉండేవారు. ఓ రోజు తాత తన కుమారుడికి పాలు తీసుకురావాలి అని సూచించారు. గ్రామంలోకి వెళ్లిన కుమారుడు పశువులు వ్యాధుల బారిన పడి మృతి చెందాయని, కరువుతో రైతులు పోషించలేక అమ్ముకున్నారని, ఎక్కడా పాలు దొరకలేదని తిరిగి వస్తారు. బడే సాహెబ్ గ్రామంలో ఓ రైతు పేరు చెప్పి ఆయన ఇంట్లో గోవు ఉంది, అక్కడి నుంచి తీసుకురమ్మని సూచిస్తారు. కుమారుడు ఆ గోవు దగ్గరకు వెళ్లేసరికి అది ప్రాణాపాయ స్థితిలో ఉంటుంది. అలా పడి ఉన్న గోవు నుంచే పాలు పితికి తీసుకెళ్తారు. అప్పుడే బడే సాహెబ్ స్వామి గ్రామంలో గోవధ వద్దని, పాలు అమ్మకూడదని ప్రజలకు చెబుతారు. ఆయన మాట మీరకుండా నాటి నుంచి నేటి వరకు వందల ఏళ్లుగా ఆ గ్రామంలో ఎవ్వరూ పాలు అమ్మరు. పాడి ఉన్నవారు పిల్లల కోసం ఎవరైనా అడిగితే ఉచితంగా పంపిణీ చేస్తారని గ్రామస్తులు చెబుతారు. కడిమెట్లలో పాలు విక్రయించవద్దని పూర్వీకులు చెప్పిన మాటలను తరతరాలుగా పాటిస్తున్నారు. 4,000 జనాభా ఉన్న గ్రామంలో 300కు పైగా కుటుంబాలు పశు పెంపకంలో ఉన్నాయి. వ్యవసాయమే ప్రధానాధారమైన వీళ్ళందరి పాడికి కొదవలేదు. అయితే ఏ ఒక్కరు కూడా పాలను అమ్మరు. గ్రామంలో ఎవరైనా చిన్నారుల కోసం వివాహాలు పండుగల సమయంలో అడిగితే ఉచితంగా పంపిణీ చేస్తారు. రోజు ఉదయం గ్రామస్తులకు చిక్కటి మజ్జిగ పంపిణీ చేస్తారు. గ్రామం మొత్తానికి పాలు పోసే వీరు మాత్రం ఆదివారం రోజున రాత్రి వేళ ఒక్కసారే వాటిని తాగుతారు. అది ప్రతి శనివారం గ్రామంలోని చెన్నకేశవ స్వామికి తెల్లవారుజామునే దీపారాధన చేసిన తర్వాతే. మజ్జిగ తయారీతో వచ్చే నెయ్యి ప్రతి ఆదివారం ఉదయం విక్రయిస్తారు. ఈ ఆచారం వెనుక నేపథ్యం ఏంటి అనే విషయం మాత్రం స్పష్టంగా తెలియడం లేదు. పూర్వీకులు మా తాత ముత్తాతలకు చెప్పారు, వారు అనుసరించారు. వారు చెప్పిన మాటను మేము పాటిస్తున్నామని యాదవులు చెబుతున్నారు. గ్రామంలోని ఇతర సామాజిక వర్గాలు రైతుల్లో పశుపోషణ చేసేవారు చాలా తక్కువ. అలా చేసేవారు ఇంటి అవసరాలకు వాడుకోవడం, ఇరుగు పొరుగు అడిగితే పాలను పోస్తారు తప్ప విక్రయించకపోవడం గమనార్హం అన్నమాట. ఎప్పుడైనా పొలంలోకి వెళ్ళినప్పుడు తేనెటీగలు ఓ మొక్కకి ఉన్న పువ్వులపై నుంచి మరో మొక్క పైన ఉన్న పువ్వులపై వాలుతూ అటు ఇటు ఎగురుతుండడం గమనించారా? ఇలా తేనెటీగలు పొలంలోని మొక్కలపై వాలడం వల్ల పరాగ సంపర్కం జరిగి పంటలు పుష్కలంగా పండుతాయి. ఈ సైన్స్ కథంతా ఇప్పుడు ఎందుకమ్మా చెప్తున్నావు మాకు తెలుసు అంటున్నారా? ఎందుకంటే అమెరికాలో ప్రముఖ గొలుసు కట్టు చిల్లర దుకాణ దిగ్గజమైన వాల్మార్ట్ అచ్చంగా అలాంటి రోబో ఆవిష్కరణతో ముందుకొచ్చింది. ఈ మేరకు గత నెలలో పేటెంట్ కోసం దరఖాస్తు చేసింది. ఈ సంస్థ తయారు చేసిన పరాగ సంపర్క డ్రోన్స్ నే రోబో తేనెటీగలు, రోబో బీ అని పిలుస్తున్నారు. ఈ రోబోలు పొలాల్లో స్వతంత్రంగా తిరుగుతూ తనలో అమర్చిన అతి సూక్ష్మ కెమెరాలతో పంటను గమనిస్తూ ఉంటాయి. అవసరమైన ప్రాంతాల్లో నిజమైన తేనెటీగల తరహాలోనే వ్యవసాయానికి ప్రాణప్రదమైన పరాగ సంపర్కం జరిగేలా చూస్తాయి. వాస్తవానికి 2013లోనే హార్వర్డ్ విశ్వవిద్యాలయం పరిశోధకులు తేనెటీగ పరిమాణంలో రోబోను తయారు చేశారు. దానికి విద్యుత్తు అవసరాల కోసం నేరుగా తీగలతో అనుసంధానించాల్సి వచ్చేది. తాజా రోబో తేనెటీగలకు ఇబ్బంది లేదు. అంతేకాకుండా సురక్షితంగా పుష్పాల పైన నీటిపైన వాలగలవు. కొన్ని సందర్భాల్లో నీటి లోపలికి వెళ్లి కొంత దూరం ఈది మళ్లీ బయటకు రాగలవు. పొలాల్లో పరాగ సంపర్కం అనేది తేనెటీగలు ఇతర కీటకాల కారణంగా సహజ సిద్ధంగా జరిగిపోయే ప్రక్రియ. అలాంటప్పుడు రోబోలు ఎందుకు అనే ప్రశ్న ఉత్పన్నమవక మానదు. కొన్నేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా తేనెటీగల సంతతి ఘోరంగా పడిపోతుంది. పంట పొలాలపై చల్లుతున్న పురుగు మందులు తేనెటీగల నాడీ వ్యవస్థపై ప్రభావం చూపి అవి ఆహారం తీసుకోకుండా ఉండేలా ప్రేరేపించడమే కారణమని ఇన్నాళ్లు శాస్త్రవేత్తలు భావించారు. ఈ పురుగు మందులు నాడీ వ్యవస్థపైనే కాకుండా తేనెటీగల ఆరోగ్యాన్ని సమూలంగా నాశనం చేస్తున్నట్లు తాజాగా గుర్తించారు. ఈ కారణంగానే పరాగ సంపర్కం అనేది భవిష్యత్తులో సహజ సిద్ధంగా జరిగే పరిస్థితులు ఉండకపోవచ్చునని హెచ్చరిక గంటలు మోగుతున్నాయి. అదే జరిగితే ఆహార సంక్షోభం వస్తుంది. మరోవైపు శాస్త్రవేత్తలు ఈ పరిస్థితికి అసలు కారణాలని గుర్తించి ఓ పరిష్కారం కనుగొనే దిశగా పరిశోధనలు సాగిస్తున్నారు. ఆ పరిష్కారం దొరికేలోగా స్వామి కార్యం స్వకార్యం అన్నట్లుగా వాల్మార్ట్ ఈ రోబో తేనెటీగని ఆవిష్కరించిందన్నమాట. సామాజిక అంశాలపై స్పందించాల్సి వస్తే ఒక గాయకుడు గొంతెత్తి తన గళం వినిపిస్తాడు, ఓ చిత్రకారుడు చిత్తరువు వేసి పరిస్థితిని కళ్లకు కడతాడు, నటుడైతే తన నటనతో మెప్పిస్తాడు ఒప్పిస్తాడు. కర్ణాటకకు చెందిన ఈ రైతు మాత్రం తన పంటనే కాన్వాస్ గా మలిచాడు, తన మనసులోని మాటను వరిచేలో పండించాడు. దావణగిరి జిల్లాలో హరిహర తాలూకా కుంబళూరుకి చెందిన రైతు అందనూరు ఆంజనేయ ప్యాడి ఆర్ట్ వ్యవసాయ కళతో సామాజిక స్పృహకు సృజనాత్మకతను అద్దాడు. వరి సాగులో జానపద కళలు, వన్యమృగాల రక్షణ, కుటుంబానుబంధాలను కళాత్మకంగా ఆవిష్కరించి అందరి మన్ననలు అందుకుంటున్నాడు. తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వచ్ఛ భారత్ మహాయజ్ఞానికి తనదైన ప్రచారం కల్పిస్తున్నాడు. తన ఎకరన్నర పొలంలో గాంధీ కళ్ళజోడు ఆకారానికి రూపునిచ్చాడు. కళ్ళజోడు ఆకారానికి నల్లటి వరి రకానికి చెందిన డాంబర్ వడ్లు వాడగా మిగిలిన భాగం సిద్ధ చిన్న వరి వడ్లు ఉపయోగించాడు. సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తూ స్వచ్ఛ వ్యవసాయం చేస్తున్న ఆంజనేయ స్వచ్ఛ భారత్ కు ఇది ఇలా కళాత్మక సహకారం అందిస్తున్నాడు అనమాట. గాంధీ కళ్ళజోడు బొమ్మ వేసి, తర్వాత హనీబీ బొమ్మ వేశాడు, అలాగే డ్రాగన్ ఫ్లై తూనీగ అంటాం కదా, తూనీగ బొమ్మ వేశాడు. ఎంత అద్భుతంగా ఉంటుందో ఒకసారి గూగుల్లో ఫొటోస్ చూస్తే తెలుస్తుంది మీకు, చాలా బాగుంది. ఇల్లంటే ఆనందాల హరివిల్లు, అనుభూతుల విరిజల్లు, ఒక్క మాటలో చెప్పాలంటే భూతల స్వర్గం. అయితే మన దేశంలో లాగా హాంకాంగ్ ప్రజలు ఇంటిని ఇంత అందంగా వర్ణించలేరు. ఎందుకంటే అక్కడ ఇల్లు కట్టుకోవాలంటే ఓ జీవితకాలం సరిపోదు. తక్కువ వైశాల్యం, ఎక్కువ అభివృద్ధి హాంకాంగ్ ప్రత్యేకత. ఉన్నంతలోనే సర్దుకోవాల్సిన పరిస్థితి. ఆధునికతకి ఆలవాలంగా ఉండే ఆ దేశంలోని రియల్ ఎస్టేట్ ధరలు ఆకాశంలో ఉంటాయి. అందుకే అక్కడ 6-7 దశాబ్దాల క్రితమే మైక్రో హౌస్ కాన్సెప్ట్ పుట్టుకొచ్చింది. తాజాగా పైప్ లైన్ లో ఇల్లును కట్టే ఓ ప్యాడ్ అనే సరికొత్త ఆర్కిటెక్చర్ వ్యవస్థ హాంకాంగ్ లో ఊపందుకుంది. హాంకాంగ్ లోని పాత ఇళ్లను కాఫీస్ కేజ్ అని పిలుస్తారు. ఇరుకు అనే పదానికి వాస్తవిక ప్రతిరూపాలు ఇక్కడ ఇళ్ళు. అవి 100 చదరపు అడుగుల్లోనే ఉంటాయి. సరిగ్గా 2 కార్లు పార్క్ చేస్తే సరిపోయేంత స్థలంలోనే కట్టే అగ్గిపెట్టెల లాంటి ఇళ్ళు ఉంటాయి అక్కడ. హాంకాంగ్ లో ఖాళీ ప్రదేశం తక్కువ. మైక్రో అపార్ట్మెంట్ కల్చర్ కంటే తక్కువ ధరలో ఇళ్ళు కట్టించాలని ఆర్కిటెక్చర్ నిపుణులు పరిశోధించారు. అవసరం మరో మార్గం లేకపోవటం వల్లనే ఓ ప్యాడ్ ఆలోచన వచ్చిందంటాడు సైబర్ టెక్చర్ వ్యవస్థాపకులు జేమ్స్ లా. ఆయన ఒకసారి రోడ్డు పక్కన నడుస్తూ వెళ్తుంటే పెద్ద డ్రైనేజ్ పైప్స్ కనిపించాయి. అది చూశాక మెరుపు లాంటి ఆలోచన తట్టింది అతనికి. డ్రైనేజీ కోసం వాడే ఆ కాంక్రీట్ పైప్ లో ఇల్లును సృష్టిస్తే ఎలా ఉంటుందనే ప్రశ్న అంకురించింది. ఆర్కిటెక్చర్ నిపుణులతో తన ఆలోచన పంచుకుని అందమైన అధునాతన ఇంటిని తయారు చేయించాడు. దాని పేరు ఓ ప్యాడ్. 2.5 మీటర్ల పొడవుండే ఈ పైప్ కి 2 పక్కల గ్లాస్ డోర్లు ఉంటాయి. దీని లోపలికి అడుగు పెడుతూనే కూర్చోవడానికి ఎడమ వైపు ఓ బెంచ్ ఉంటుంది, అదే పడుకోవడానికి ఉపయోగిస్తారు. దాని కింద ఉండే ఖాళీ స్థలంలో షూలు ఇతర సామాగ్రి ఉంచుకునేందుకు వీలుగా ఉంటుంది. టేబుల్ కి ఎదురుగా కంప్యూటర్, టీవీ, ఇతర షోకేస్ వస్తువుల్ని ఉంచడానికి ఓ నిర్మాణం ఉంటుంది. దాని పక్కనే కిచెన్, రెఫ్రిజిరేటర్ ఉంటుంది. చివరి మూలలో ఏసీ ఉంటుంది. దాని పక్కనే వాష్రూమ్ ఉంటుంది. అందులో షవర్, టాయిలెట్ ఉంటాయి. ఈ భారీ సిమెంట్ పైప్ కదలకుండా కింది భాగంలో ఇనుప చూబల్ని అమరుస్తారు. పైపు చుట్టూ గడ్డి, పూల మొక్కల్ని నాటుకోవచ్చు. గడ్డి మొక్కల మధ్యలోని ఆ చిన్నింటిని చూస్తే ప్రతి మనసు ఫిదా అంటుంది. ఓపాడ నిర్మాణంలోని సృజనాత్మకత చూసి అత్యద్భుతంగా ఇల్లు, ఇతర నిర్మాణాలు కట్టే సంస్థలు ఆశ్చర్యాన్ని ప్రకటించాయి. తమాషా ఏంటంటే, పేదలు అధిక శాతం ఉండే మన దేశంలోని నగరాల్లో ఇలాంటి కాంక్రీట్ పైపుల్లో జీవనం సాగించే వారు కనిపిస్తూ ఉంటారు. గాలి, ఎండా, వాన బారిన పడకుండా వాళ్ల ఆవాసాలను సంచులతో కప్పుతారు. ఇంచుమించు ఇలాంటి వ్యవస్థనే హాంకాంగ్ లోని ఓపాడిల్లు, కాకపోతే ఆధునిక ఆర్కిటెక్చర్ టెక్నాలజీ ఉంటుంది. ఓపాడ్ ఇల్లు ధర 10 లక్షల రూపాయలు. చదువుకునే యువత, ఉద్యోగాలు చేసే వాళ్ళు వీటిల్లో జీవించడానికి ఇష్టపడుతున్నారు. ఈ మైక్రో ఇళ్లను భవంతుల మధ్యలో, అపార్ట్మెంట్స్ పైన, హైవే పక్కన, ఇతర ఖాళీ స్థలాల్లో ఉంచుకోవచ్చు. ఎక్కడ కావాలంటే అక్కడికి ట్రక్ సాయంతో ఓపాడ్లను డెలివరీ చేస్తాం. భవిష్యత్తులో ఓపాడ్ కల్చర్ హాంకాంగ్ యువత సరికొత్త జీవన విధానం అవుతుంది అంటున్నాడు జేమ్స్ లా. చూద్దాం. ప్రియమైన మీతోలో తీసుకుందాం మరొక షార్ట్ బ్రేక్. వింటూనే ఉండండి మై ఇండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
నమస్కారం, నేను మీ కృష్ణ చైతన్య. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
భగవంతుడి సృష్టిలో బోలెడు చిత్ర విచిత్రాలు. ప్రపంచంలో ప్రతి క్షణం ఏదో ఒక మూల ఒక విశేషం జరుగుతూనే ఉంది. కానీ మనలో చాలా మంది రేపు పొద్దున కాఫీ గ్లాసులో తాగాలా, కప్పులో తాగాలా అనే సిల్లి విషయాల గురించి చాలా సీరియస్గా ఆలోచించేస్తూ ఉంటారు. సో అలాంటివి కాకుండా ప్రపంచంలో మీకు తెలియాల్సినవి, మీరు తెలుసుకోవాల్సినవి, నాకు తారసపడినవి నేను చెప్తాను. స్టేట్ యూంటూ చిత్రం భళారే విచిత్రం, మీ ఆర్జే వెన్నెలతో, ఓన్లీ ఆన్ మై ఇన్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా.
హాయ్, దిస్ ఇస్ సుమన్. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
శ్రీకృష్ణ గారి కలర్స్ ఆఫ్ మ్యూజిక్ ఆల్బమ్ నుండి 1 మినిట్ మ్యూజిక్ బైట్.
నమస్కారం, నేను మీ కృష్ణ చైతన్య. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
భగవంతుడి సృష్టిలో బోలెడు చిత్ర విచిత్రాలు. ప్రపంచంలో ప్రతి క్షణం ఏదో ఒక మూల ఒక విశేషం జరుగుతూనే ఉంది. కానీ మనలో చాలా మంది రేపు పొద్దున కాఫీ గ్లాసులో తాగాలా, కప్పులో తాగాలా అనే సిల్లి విషయాల గురించి చాలా సీరియస్గా ఆలోచించేస్తూ ఉంటారు. సో అలాంటివి కాకుండా ప్రపంచంలో మీకు తెలియాల్సినవి, మీరు తెలుసుకోవాల్సినవి, నాకు తారసపడినవి నేను చెప్తాను. స్టేట్ యూంటూ చిత్రం భళారే విచిత్రం, మీ ఆర్జే వెన్నెలతో. ఓన్లీ ఆన్ మై ఇన్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా.
హాయ్, దిస్ ఇస్ సుమన్. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
Mind Media, the voice of India. Iti Bharatiya Swaram.
Mind Media, the voice of India. Iti Bharatiya Swaram. Meer vintunnaru priyamaina mitrulara, aaje Bhargavito. Metro rail lo prastutam sagatuna రోజుకి 60,000 మంది ప్రయాణిస్తున్నారని మెట్రో వర్గాలు అంటున్నాయి. ఈ సంఖ్య తమకు చాలానే ధోరణిలో మెట్రో రైల్ సంస్థలు ఉన్నాయి. అంటే వాళ్ళకి చాలు అనిపిస్తుంది. అది ప్రజా రవాణాను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం మెట్రోను తీసుకొస్తే అందుకు తగ్గట్టుగా సాధ్యమైనంత ఎక్కువ మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాల్సి పోయి ఇప్పుడు మెట్రోలో రాకపోకలు సాగిస్తున్న ప్రయాణికులు చాలు అనే తీరుపై నగరవాసుల నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతుంది. మెట్రో మా సౌలభ్యం సౌకర్యం కోసమే కానీ మీకోసం కాదు అని గుర్తు చేస్తున్నారు. నగరంలో వ్యక్తిగత వాహనాలు రోజు రోజుకి పెరుగుతున్నాయి. ఇది వరకు ఇంటికొక ద్విచక్ర వాహనం ఉండేది. ఇప్పుడు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది వాహనాలు కొంటున్నారు. కొందరికి ఆర్థిక భారమైనా కొనుగోలు చేస్తున్నారు. అంటే ప్రజా రవాణా సౌకర్యంగా లేదు అన్నది వారి నుంచి వచ్చే జవాబు. నిజం ఇది. ఆర్టీసీ నిత్యం 33 లక్షల మందిని గమ్యస్థానాలకు చేరుస్తున్న బస్సుల్లో రద్దీ ట్రాఫిక్ జామ్ తో సమయానికి కార్యాలయాలకు చేరుకోలేకపోతున్నామని వాపోతున్నారు. ఇందుకోసం చాలా ముందుగా ఇంటి నుంచి బయలుదేరాల్సి వస్తుందని, సొంత వాహనం అయితే ఖర్చు కాస్త ఎక్కువే అయినా సమయం కలిసి వస్తుంది అని అటువైపు మొగ్గు చూపుతున్నారు. గుంతల రహదారులపై కిలోమీటర్ల దూరం ద్విచక్ర వాహనాలపై ప్రయాణిస్తూ ఆరోగ్యం గుల్లా చేసుకుంటున్నారు. నడుము సమస్యలతో బాధపడుతున్నారు. వీరంతా మెట్రో ప్రారంభంతో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా సౌకర్యవంతంగా గమ్యస్థానానికి చేరుకోవచ్చని భావించారు. సొంత వాహనాల్ని ఇంటి దగ్గరే వదిలేయడం లేదంటే సమీప స్టేషన్స్ లో నిలిపి మెట్రోలో హాయిగా వెళ్లి రావచ్చు అని భావించారు. వాస్తవంగా ఇందుకు భిన్నంగా పరిస్థితులు ఉండటంతో కష్టమైన వ్యక్తిగత వాహనాల వైపే మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం ప్రారంభమైన మియాపూర్ నుంచి నాగోల్ వరకు మెట్రో మార్గం సిటీలోని రద్దీ ప్రాంతాల నుంచి వెళ్తోంది. 2 వేర్వేరు కారిడార్లు అయినా 30 కిలోమీటర్ల దూరం ఉంటుంది. సగటున 100,000 పైన నిత్యం రాకపోకలు సాగిస్తాయనే ప్రయోజనం. ఆ మేరకు కొంతైనా వ్యక్తిగత వాహనాలు తగ్గితే రహదారులపై ట్రాఫిక్ తో పాటు కాలుష్యం తగ్గునుంది. కానీ 4 నెలలైనా ప్రయాణికులకు చేరువయ్యేందుకు తీసుకున్న చర్యలు పెద్దగా లేవు. వేగం పెరిగితే మెట్రో కోసం వెయిట్ చూసే సమయం తగ్గడం ఒక్కటే కొంత ఊరట, మిగతావన్నీ ఎదురుచూపులే. వ్యక్తిగత వాహనంపై వెళ్తే భారమా మెట్రో రైల్లో భారమా అని జనం పోల్చి చూస్తున్నారు. ప్రయాణ ఛార్జీలు అధికంగా ఉన్నాయని వాహనానికే మొగ్గు చూపుతున్నారు. మెట్రో కార్డుపై ప్రస్తుతం ప్రయాణ ఛార్జీపై 10% రాయితీ ఇస్తుంది. మరింత పెంచాలి అనే ప్రయాణికులు కోరుతున్న ఎల్ఎన్టి మెట్రో సంస్థ నిర్ణయం తీసుకోలేకపోతుంది. నిత్యం ప్రయాణించే వారు మెట్రోలో వెళితే రానుపోను 100 రూపాయలు అవుతున్నాయి. మెట్రో పాస్ వస్తే నెలవారీ తీసుకుంటే తక్కువ భారం పడుతుందనే అంచనాలో ప్రయాణికులు ఉన్నారు. అందుకోసం ఎదురు చూస్తున్నారు. 4 నెలలు దాటినా ఇంతవరకు పాస్ లో ఊసేలేదు. కాలనీల నుంచి మెట్రో స్టేషన్ల వరకు సరైన రవాణా సదుపాయాలు లేవు. పబ్లిక్ షేరింగ్ బైక్లు సైకిళ్లు కొన్ని స్టేషన్స్ కే పరిమితం అయ్యాయి. వాహనాల్ని మెట్రో స్టేషన్ దగ్గర నిలిపి మెట్రో ప్రయాణిద్దామంటే అవసరమైన స్టేషన్స్ లో పార్కింగ్ సదుపాయం లేదు. వీటికి కూడా రుసుములు చెల్లించాల్సి రావడం, ఇవన్నీ లెక్కలేసుకుని వ్యక్తిగత వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. పూర్తి స్థాయిలో అన్ని మార్గాల్లో మెట్రో రాకపోవడం కూడా ప్రయాణికుల సంఖ్యపై ప్రభావం చూపిస్తోంది. త్వరగా అందుబాటులోకి తీసుకొస్తే ప్రయోజనం ఉంటుంది. తర్వాత ఇంకొక దీని గురించి మాట్లాడుకున్నాము. సెలవులు వచ్చేసాయి కదా. జనరల్ గా సెలవులు వస్తే ఏమవుతుంది, వచ్చాయి అంటేనే పిల్లలందరూ ప్లే గ్రౌండ్స్ లో ఆడుకునేవారు ఒకప్పుడు క్రీడా మైదానాల్లో. ప్రస్తుతం మన నగరంలో ఎక్కడా కూడా పరిస్థితి కనిపించట్లేదు. చదువుల పేరుతో గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారు ఏటా వేలాది మంది నగరం బాట పడుతున్నారు. గ్రేటర్ పరిధిలో 1వ తరగతి నుంచి యూజీ పీజీ వరకు చదువుతున్న విద్యార్థులు 100,000లో ఉన్నారు. వీరు ఆడుకోవటానికి అనువైన స్థలమే ఉండట్లేదు. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్న పార్కులు క్రీడా మైదానాలు అభివృద్ధికి ఆమడి దూరంలో ఉన్నాయి. ప్రైవేటు ఆధ్వర్యంలో ఉన్న ఆట పరికరాలను వినియోగించుకోవాలంటే భారీ ఖర్చుతో కూడుకున్న విషయం. దీంతో వీటి జోలికి చాలా మంది వెళ్ళట్లేదు. ఉదయం సాయంత్రం సమయాల్లో ఎక్కడ ఆడుకోవాలన్నా అనుకూలమైన ప్రదేశాలు లేక విద్యార్థులు ఇళ్లకే పరిమితం అవుతున్నారు. వేసవి సెలవులు, పండుగ సెలవులు, వారాంతాల్లో విద్యార్థులు సామూహికంగా క్రీడా మైదానాలకు లేదా పార్కులకు వెళ్లే అనువైన వాతావరణం గ్రేటర్ పరిధిలో దాదాపు లేదనే చెప్పాలి. కొన్ని కాలనీల్లో ఖాళీ స్థలాన్ని కొందరు విద్యార్థులు వినియోగించుకుంటున్నారు. ఎక్కువ కాలనీల్లో ఖాళీ స్థలాలు చెత్తతో లేదా మురుగునీటితోనే నిండి ఉంటున్నాయి. ఆటలకు అనువుగా ఉండట్లేదు. దీంతో దూర ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ పార్కుల్ని ఆశ్రయిస్తున్నారు. వాటిలో కూడా స్థలం తక్కువ, జనం ఎక్కువ ఉండటంతో పిల్లలకి ఆటలకు ఇబ్బందులు తప్పట్లేదు. సౌకర్యాల విషయంలోనూ అధ్వానంగా ఉన్నాయని పలువురు విద్యార్థులు వాపోతున్నారు. సరూర్ నగర్ ఇండోర్ స్టేడియం, సరూర్ నగర్ ఇంద్రియా ప్రియదర్శిని పార్కుల్లో కనీస వసతులు ఉండట్లేదు. చీకటి పడితే వీటిలో అంధకారమే, దోమల మూత ఎక్కువగా ఉంటుందని స్థానికులు వివరిస్తున్నారు. పార్కులు, క్రీడా మైదానాల్లో కనీస వసతులు ఉండట్లేదు. వీటిల్లో పిల్లలు ఆడుకునేందుకు అవసరమైన పరికరాలు ఉండట్లేదు. ఎప్పుడో ఏర్పాటు చేసిన చాలా పరికరాలు శిథిలావస్థకి చేరుకున్నాయి. విశ్వవిద్యాలయాలు విద్యాసంస్థలపై విద్యాసంస్థల మైదానాల్ని విద్యార్థులకు అందుబాటులో ఉంచట్లేదు. వీటికి సెలవు దినాల్లో విద్యార్థుల్ని అనుమతించట్లేదు. ఉస్మానియా, జేఎన్టీయూ వంటి విశ్వవిద్యాలయాలు క్రీడా మైదానాలు అద్దెకిచ్చేస్తున్నారు. ఎవరైనా మైదానాల్ని క్రికెట్ వంటి ఆటలకు వినియోగించుకోవాలంటే ముందస్తుగా డబ్బులు కట్టాలి. విద్యార్థులు అంత డబ్బు కట్టలేక వీటి జోలికి వెళ్ళట్లేదు. ప్రభుత్వ పార్కులు, క్రీడా మైదానాల్ని వినియోగించుకోవాలని వెళ్తుంటే అక్కడ సమస్యలు మేట వేసి ఉంటున్నాయి. కనీస నిర్వహణ ఉండట్లేదు. చెత్తా చెదారంతో దర్శనమిస్తున్నాయి. ఇలా చాలా ప్రాంతాల్లో మన సిటీలో రాకపోకలు తక్కువగా ఉన్న వీధుల్నే పిల్లలు ఆటలకు వినియోగించుకుంటున్నారు. ఇళ్ల మధ్య ఉన్న రహదారుల్లోనే క్రికెట్, బ్యాడ్మింటన్, షటిల్ వంటి క్రీడలు చాలా మంది పిల్లలు ఆడుతున్నారు. ఈ రహదారుల్లో ఎవరైనా రాకపోకలు సాగిస్తుంటే వీరి ఆటల్ని ఆపేయాల్సి వస్తుంది. కొన్ని ఇళ్లల్లోని యజమానులు వీరు ఆడుకునేందుకు అభ్యంతరాలు చెబుతున్నారు. ఎక్కువ మంది కారుల్ని వీధుల్లోనే నిలిపించుతున్నారని, వాటికి ఏమైనా బంతి తగులుతుందనే భయంతో వీధుల్లో ఆడుకునేందుకు అభ్యంతరాలు చెబుతున్నారని వాళ్ళు వివరిస్తున్నారు. నగరంలో ప్రతి కాలనీల్లో కనీసం 2-3 క్రీడా మైదానాలనైనా ఆడుకునేందుకు కేటాయించాలని స్థానికులు కోరుతున్నారు. ప్రభుత్వ ఖాళీ స్థలాలని పిల్లల ఆట స్థలాలకు కేటాయించి అభివృద్ధి చేయాలి అని కోరుతున్నారు. మరి ఎప్పటికీ ఇంప్లిమెంట్ అవుతుందో తెలియదు, అసలు ఎప్పటికీ అది ఆలకిస్తారో తెలియట్లేదు. చారిత్రక ప్రాధాన్యం ఉన్న చెరువు అది, నేటికి కూడా నీటితో కళకళలాడుతూ పరిసర ప్రాంతాలకు ఆధారంగా నిలుస్తుంది. నాడు హైదరాబాద్ ప్రజల దాహార్తిని తీర్చిన జల్పల్లి పురపాలికలోని పెద్ద చెరువు ఇబ్రహీం సాగర్ చుట్టూ FTL స్థలాల్ని ఆక్రమణకు గురవుతున్నాయి. జల్పల్లి పురపాలిక, బాలాపూర్ రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం కారణంగా చెరువు ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. ప్రస్తుతం అక్రమార్కులు ఏకంగా చెరువు కట్ట లోపలికి వచ్చి అక్కడ నీటిలోనే మట్టి నింపి చదును చేసే పనులు చేపడుతున్నారు. ప్రతిపక్ష పార్టీకి చెందిన ప్రజాప్రతినిధి కూడా దగ్గరుండి మట్టి నింపే పనులను పర్యవేక్షిస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో ఇప్పుడు హల్చల్ చేస్తున్నాయి. అధికారుల్ని మచ్చిక చేసుకుని ఇష్టారీతిన చెరువుల్ని చెరపడుతున్న ప్రజాప్రతినిధులపై స్థానికులు కూడా విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పరిసర ప్రాంతాలకు నీటి వనరుగా ఉన్న చెరువుని ఆశాంతం ఆక్రమిస్తుండటంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల తీరుపై మండిపడుతున్నారు. భవిష్యత్తు తరాల వారికి తాగునీటిని అందించే చెరువులో మట్టి నింపి దర్జాగా ఆక్రమణకు పాల్పడుతున్న దృశ్యాల్ని పలువురు వాట్సాప్, ఫేస్బుక్ లలో పెట్టి ఇదిగో తమ ప్రజాప్రతినిధి ఆక్రమణలకు పాల్పడుతున్నాడు అని, చర్యలు తీసుకోవాలి అని అధికారుల్ని కోరడం విశేషం. మరికొందరైతే ఇందులో అధికారులకు కూడా భాగం ఉందని ఆరోపించారు. అయ్యుండొచ్చు, చెప్పలేము. జల్పల్లి పెద్ద చెరువు నిర్మించిన తర్వాతే ఇబ్రహీంపట్నంలోనే చెరువు నిర్మించారు. శంకర్పల్లి నుంచి నిర్మించిన ఫిరంగి కాలువ నేరుగా జల్పల్లి పెద్ద చెరువు నుంచి ఇబ్రహీంపట్నం చెరువుకు వెళుతుంది. నిజాం నవాబుల కాలంలో హైదరాబాద్ నగరానికి దాహార్తిని తీర్చిన పెద్ద చెరువు రోజు రోజుకి కుంచుకుపోతుంది. 30 ఏళ్ల క్రితం 399 ఎకరాల విస్తీర్ణం ఉన్న ఈ చెరువు ఆక్రమణల వల్ల ప్రస్తుతం 199 ఎకరాలకు చేరింది. ఆ కాస్త కూడా మింగడానికి ఆక్రమణదారులు రాజకీయ నేతలు పథకాలు రచించి పావులు కదుపుతున్నారు. ఈ చెరువుకి సంబంధించిన రికార్డ్స్ ని అధికారులే తారుమారు చేస్తున్నారని పలువురు ప్రకృతి ప్రేమికులు ఆరోపిస్తున్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత తెరాస ప్రభుత్వం ప్రవేశపెట్టిన మిషన్ కాకతీయ పనులు ఈ చెరువులోనే జరిగాయి. సదరు నిధులను గుత్తేదారులతో కలిసి అధికారులు, ప్రజాప్రతినిధులు దండుకుని తూతూమంత్రంగా చెరువులో తవ్వకాలు జరిపి చేతులు దులుపుకున్నారు అన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. జల్పల్లి చెరువు స్థలంతో పాటు పరిసరాల్లోని FTL స్థలాలు, ప్రభుత్వ భూముల్ని రక్షించాల్సిన బాధ్యత జల్పల్లి పురపాలిక అధికారులదేనని బాలాపూర్ VRO పేర్కొనడం జరిగింది. ఆక్రమణల్ని పరిశీలించేందుకు ఉన్నతాధికారులు రానున్నారని తాము సైతం పరిశీలించి పరిస్థితిని వివరిస్తామని కూడా ఆయన వివరించడం జరిగింది. మరి అది జరిగిందో లేదో మనకైతే తెలియదు. ఈ విషయం అయితే బయటకు వచ్చింది. ఇవాళ ప్రియమైన మీతో కార్యక్రమానికి సైన్ ఆఫ్ చేస్తూ సెలవు తీసుకున్నాను మీ ఆర్జే భార్గవి. వింటూనే ఉండండి మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
ఇప్పటి వరకు మీరు విన్నారు ఆర్జే భార్గవి గారి ప్రియమైన మీతో కార్యక్రమం April 9, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
Mind Media, the voice of India. Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.